నేను చెప్పబోయే కథ ఇద్దరు రాకుమారులు.
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో సాధించదలచిన దానికోసం నానా శ్రమలకు లోనవుతున్నా సడలని నీ పట్టుదల నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నీలాగే పట్టుదల స్థిరబుద్ధి గల ఇద్దరు రాకుమారులు ఆఖరి క్షణంలో తమ స్వార్థ ప్రయోజనాలకు లొంగిపోయి తమ స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించారు. నువ్వు ఏదో ఒకనాడు వాళ్లలాగే ప్రవర్తించి నలుగురిలో నవ్వుల పాలు కాగలవేమో అన్న అనుమానం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు వాళ్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఇరుగు పొరుగున ఉన్న శ్రీచందన ప్రణయాపుర రాజ్యాల రాజులు ప్రచండగిరి రాజులకు సామంతులు. శ్రీచందనపురాన్ని చంద్రదత్తుడనే రాజు పాలించేవాడు. ఆయనకు జయంతి అనే ఒక్కగానొక్క కుమార్తె. ఆమెను మహారాజు కొడుకులా పెంచి క్షత్రయోచిత విద్యలన్నీ నేర్పాడు. ఇప్పుడు యువరాణి యుక్త వయస్కురాలైంది. సహజంగా ఆమె అద్భుత సౌందర్య రాశి, దానికి తోడు యవ్వనం తెచ్చిన నిగారింపుతో జగదేక సుందరిలా కనిపించసాగింది. ఒకనాడు ఆమె చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. ఆ సమయంలో కోయగూడెం పెద్ద ఒకడు జయంతికి ఒక తెల్ల అడవి గుర్రపిల్లను కానుకగా ఇచ్చాడు. ఆ అడవి గుర్రపిల్లకు యువరాణి అశ్వశాలలో ఒక ప్రత్యేక స్థావరం ఏర్పాటు చేసింది. దానికి నీరు మేతను తానే స్వయంగా పెట్టేది. 2 సంవత్సరాలు గడిచేసరికి అది ఎత్తుగా దృఢంగా పెరిగింది. ఒకనాడు అశ్వశిక్షకుడు తెల్లగుర్రానికి కళ్ళెం అవి వేసి యువరాణి దాని మీద స్వారీ చేసేందుకు సిద్ధం చేశాడు. పక్షం రోజుల్లో శిక్షణ పూర్తయింది. ఇప్పుడు యువరాణి దాని మీద కూర్చొని అలా అదిలిస్తే చాలు, అది వాయువేగంతో పరిగెత్తేది. ఇలా ఉండగా అడవి ఏనుగులు రాత్రి వేళలా వచ్చి సమీప గ్రామాల్లోని చెరుకు తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామవాసులు ప్రచండగిరి చక్రవర్తికి మొరపెట్టుకున్నారు. చక్రవర్తి కుమారుడు యువరాజు రుద్రకేతుడు. కొంతమంది భటుల్ని వెంటబెట్టుకుని అడవికి వెళ్ళాడు. చీకటి పడగానే భటులు కాగడాలు వెలిగించారు. చూస్తుండగానే కొన్ని ఏనుగులు గుంపులుగా గ్రామాలకేసి రాసాగాయి. కొందరు భటులు డప్పులు వాయిస్తుండగా మరికొందరు వాడి బాణాలను గురిచేసి వాటిని కొట్టారు. ఈ గందరగోళానికి బెదిరిపోయి ఏనుగులు చెల్లా చెదురుగా తిరిగి అడవిలోనికి పారిపోయాయి. మర్నాటి ఉదయం రుద్రకేతుడు భటులు అడవిదావునా ఉన్న శ్రీచందనపురానికి చేరుకున్నారు. రాజు చంద్రదత్తుడు అందరికీ ఘనంగా సత్కారం చేసి తగు విధంగా విడిది ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో రాకుమారి జయంతిని చూసిన రుద్రకేతుడు పాలరాతి బొమ్మలా ఉన్న ఇటువంటి అందగత్తె తన పట్టమహిషిని అయితే ఎంత బావుండును అనుకున్నాడు. ఆ తరువాత కొంతసేపటికి రుద్రకేతుడు అశ్వశాలలోని తెల్ల గుర్రాన్ని చూస్తూనే రాజు చంద్రదత్తుడితో, ఆహా, గుర్రమంటే ఇలా ఉండాలి, ఈ గుర్రం నాకు కావాలి అన్నాడు. అటుగా వచ్చిన యువరాణి ఆ మాటలు విని రుద్రకేతుడితో, యువరాజా, గుర్రాన్ని తీసుకువెళ్ళండి, దీన్ని చిరుకానుకగా మీకు సమర్పించుకుంటున్నాం అన్నది. ఇది జరిగిన కొన్నాళ్లకు నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. రాజు చంద్రదత్తుణ్ణి ఆహ్వానించడానికి ప్రణయాపురి యువరాజు వైభవవర్మ శ్రీచందనపురానికి వచ్చాడు. అతడు రావడానికి మరొక కారణం రాకుమారి జయంతి. అతడు జయంతి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న సంగతి ఇరు పక్షాల పెద్దలకు తెలుసు. ఆనాటి సాయంకాలం మాటల సందర్భాలలో జయంతి వైభవవర్మకు తన తెల్ల గుర్రాన్ని చక్రవర్తి కుమారుడు రుద్రకేతుడు తీసుకుపోవడం ఎంతో మనస్తాపం కలిగించిందని చెప్పి అతడి దురుసుతనము అహంకారం అంతా ఇంత కాదు అన్నది. ఏం చేస్తాం, అతడు చక్రవర్తి కుమారుడు, మనం సామంతులం, ఇంకా ఆ గుర్రం సంగతి మర్చిపో అన్నాడు వైభవవర్మ. మరుసటి రోజు వైభవవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో పట్టణంలోని అతి పురాతనమైన దేవీ ఆలయానికి మరమ్మతులు జరుగుతున్నవి. పనివాళ్లు ప్రాకారపు గోడకు పునాదులు త్రవ్వుతుండగా నీలం రంగులో మెరిసిపోతున్న ఇంద్రనీలమణి ఒకటి బయటపడింది. ఆ మణిని పొదిగి అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా ఒక కిరీటాన్ని తయారు చేయించాలని వైభవవర్మ తండ్రి వీరసేనుడు నిశ్చయించాడు. అయితే ఇంద్రనీలామణి దొరికిన వార్త వేగుల ద్వారా విన్న యువరాజు రుద్రకేతుడు చక్రవర్తి అయిన తన తండ్రి త్వరలోనే తనను మహారాజును చేసి విశ్రాంతి తీసుకోబోతున్నాడని, తనకు జరిగే పట్టాభిషేక సమయంలో ఆ మణిని తన కిరీటంలో ధరించాలని ఉన్నదని కనుక వెంటనే పంపవలసిందిగా రాజు వీరసేనుడికి ఆదేశం పంపాడు. ఇది విని కలత చెందిన వీరసేనుడు ఏమి చేయడమా అని ఆలోచిస్తుండగా వైభవవర్మ కల్పించుకుని, ఇందులో అంతగా ఆలోచించవలసిందేమీ లేదు నాన్నగారు, మనకు దైవకార్యం కంటే ప్రజాక్షేమం ముఖ్యం అన్నాడు. వీరసేనుడు మౌనంగా తల ఊపాడు. మర్నాడు వైభవవర్మ ప్రచండగిరికి బయలుదేరి వెళ్లి మణిని స్వయంగా రుద్రకేతుడికి అందజేశాడు.
వారం తిరగకుండానే ప్రణయాపురిలో దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి. ఉత్సవాలకు ఒకరోజు ముందుగానే శ్రీచందనపురం నుంచి రాజు, రాణి, జయంతి ప్రణయాపురం చేరుకున్నారు. దేవీ ఉత్సవాల చివరి రోజున ప్రచండగిరి నుంచి యువరాజు రుద్రకేతుడు వచ్చాడు. తెల్లవారుజామున వసంతోత్సవాల సంబరం ఆరంభమయ్యింది. రాజమందిరం ముందు వెండి తొట్టెలో పసుపు, కుంకుమ, చందనం కలిపిన వసంతాన్ని వైభవవర్మ బంగారు చెంబుతో ఉంచి జయంతి తల మీద పోశాడు. జయంతి చిరుకోపంతో అతడి చేతిలోని చెంబు గుంజుకొని వసంతాన్ని ముంచి వైభవవర్మ మీద పోయడానికి అతడి వెంటబడింది. ఇది చూసిన రుద్రకేతుడు ఈర్ష్యతో భగ్గుమన్నాడు. ఆలస్యం చేస్తే జయంతి తనకు దక్కదన్న భయం కలిగింది. అతడు చరాచర నడిచి రాజు చంద్రదత్తుణ్ణి సమీపించి, మహారాజా, వచ్చే కార్తీక శుద్ధ దశమి నాడు నాకు పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. అదే సుముహూర్తానికి మీ జయంతిని నా పట్టమహిషిని చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను అల్లుడు కావడం మీకు అభ్యంతరం కాదనుకుంటాను అన్నాడు. ఈ మాటలు విని చంద్రదత్తుడు నివ్వెరబోయాడు. పక్కనే ఉన్న రాజు వీరసేనుడు ఈ ఆకస్మిక పరిణామానికి విస్తుబోయాడు. చంద్రదత్తుడు వెంటనే ఏ జవాబు చెప్పలేక ఊరుకున్నాడు. అతడి మౌనానికి కారణం గ్రహించిన రుద్రకేతుడు కోపంగా, మీ కుమార్తెకు నాతో వివాహం చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను కోరుకున్నది ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు. కొద్ది దూరంలో ఉండి రుద్రకేతుడు తీవ్ర స్వరంతో మాట్లాడడం విన్న వైభవవర్మ జయంతి తండ్రి దగ్గరకు వచ్చారు. జయంతి తండ్రి కేసి సంగతేమిటన్నట్టు చూసింది. అయితే చంద్రదత్తుడు కుమార్తె కేసి నిస్సహాయంగా చూసి ఊరుకున్నాడు. అప్పుడు రుద్రకేతుడు కాస్త వెటకారంగా, సంగతేమిటో నేను చెబుతాను జయంతి, నువ్వు త్వరలో కానున్న ప్రచండగిరి చక్రవర్తికి పట్టపురాణివి కాబోతున్నావు. ఆ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైన మీ నాన్నగారికి నీకు సంగతి చెప్పడానికి మాటలు పెగడం లేదు అన్నాడు. జయంతి వెంటనే, మన్నించండి యువరాజా, ఈ వివాహం నాకు ఆమోదయోగం కాదు, ఇదివరకే నేను మరొకరిని వివాహం ఆడేందుకు నిశ్చయించుకున్నాను అన్నది. ఓహో, అదా సంగతి. ఈ వైభవవర్మ కేవలం సామంత యువరాజు. రేపే నేను మా నాన్నగారితో సంప్రదించి మీ రెండు రాజ్యాలపై యుద్ధం ప్రకటిస్తాను. అప్పుడు ఈ వైభవవర్మకు ఉరిశిక్ష తప్పదు, నువ్వు నన్ను చేపట్టక తప్పదు అన్నాడు రుద్రకేతుడు కోపంతో ఊగిపోతూ. అప్పుడు వైభవవర్మ కల్పించుకొని, యువరాజా, ఆవేశపడకండి, జయంతితో నా వివాహానికి పెద్దలు ఆశీర్వాదం కూడా ఉన్నది. ఇప్పుడు మీరు వ్యక్తిగత కక్షలతో మా రాజ్యాల మీద యుద్ధం ప్రకటించడం ఏమాత్రం ధర్మం అనిపించుకోదు అన్నాడు. ఇది వింటూనే రుద్రకేతుడు రౌద్రంగా, మూర్ఖుడా, భావి ప్రచండగిరి చక్రవర్తితో మాట్లాడే తీరు ఇదేనా అన్నాడు. ఆ మరుక్షణం వైభవవర్మ కత్తిపిడి మీద చెయ్యి వేసి, యువరాజా, ఒక పని చేద్దాం, ఇరువురం కత్తి యుద్ధానికి పూనుకుందాం. ఇందులో ప్రాణాలతో బయటపడిన వాడు జయంతిని వివాహమాడతాడు. అప్పుడు మన మూడు రాజ్యాల మధ్య యుద్ధం ప్రమాదం తప్పుతుంది. అపారమైన జన నష్టం, ధన నష్టం ఉండదు. కత్తి దుయ్యండి మరి అన్నాడు భీకరంగా. వైభవవర్మ ఇలా అనగానే రుద్రకేతుడు క్షణం కాలం నివ్వెరపోయి తరువాత శాంతంగా, ప్రణయాపురి యువరాజా, మనిద్దరి మధ్య ఎలాంటి కత్తి యుద్ధం అవసరం లేదు. నువ్వు జయంతిని వివాహం ఆడి సుఖంగా ఉండండి. ఆమె పట్ల నేను అనాగరికంగా ప్రవర్తించాను, అందుకు విచారిస్తున్నాను అన్నాడు. వేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాకుమారి జయంతి తను ఎంతగానో ముచ్చటపడే తెల్లగుర్రాన్ని రుద్రకేతుడికి ఇవ్వవలసిన పరిస్థితికి చాలా బాధపడింది. వైభవవర్మ ఆ గుర్రం సంగతి మర్చిపోమ్మని ఆమెకు చెప్పాడు. అలాగే తనకు లభించిన ఇంద్రనీలమణిని రుద్రకేతుడు కావాలన్నప్పుడు అతడి పరం చేశాడు. ఈ సందర్భాలలో వైభవవర్మ రుద్రకేతుడు అంటే భయపడుతున్నాడేమో కదా అనుకోవాలి. అలాంటి వాడు జయంతి విషయం వచ్చేసరికి అతడిపై కత్తి దూయడానికి స్థిరపడ్డాడు. అలాగే తను కోరిందల్లా సాధించి తీరాలనే మొండి పట్టుదల గల రుద్రకేతుడు వైభవవర్మ కత్తి దూయమన్నప్పుడు వీరువులా ప్రవర్తించాడు. ఇదంతా చూస్తుంటే ఈ రాకుమారులు ఏ ఎండకా గొడుగు పట్టి స్వార్థపరులు వీరువులు తప్ప పట్టుదల స్థిరబుద్ధి ఉన్నవాళ్లు కాదన్న సందేహం కలుగుతున్నది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు స్వార్థం పట్టుదల స్థిరబుద్ధి అనే వాటిని ఆయా వ్యక్తులపై పరిస్థితుల ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకొని నిర్ణయించవలసి ఉంటుంది. ఇరువురు కోరి వివాహమాడదలచిన వాళ్ళు స్వార్థపరులు కారు. ఎంత పట్టుదల ఉన్నా కార్యసాధనలో 100కి 100 వంతులు ఓటమి తప్పదని తెలిసినప్పుడు తిరోగమించడం పట్టుదల లేకపోవడం కాదు. అలాగే ఎంతటి స్థిరబుద్ధి ఆత్మాభిమానం ఉన్నా ప్రబలుడైన శత్రువు నుంచి పారిపోవడం వీరత్వం అనిపించుకోదు. ఈ కారణాల వల్ల ప్రేమించిన యువతి కోసం కత్తి దూయడానికి సిద్ధపడిన వైభవవర్మ యుద్ధమంటూ తటస్థిస్తే జరగబోయే ధనా ప్రజా నష్టానికి విరచిన రుద్రకేతుడు తమ తమ స్వభావాలకు రాజనీతి యజ్ఞులకు అనుగుణంగానే ప్రవర్తించారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. కథ చెప్తా.com